ज्ञान संचिन्न संशय आत्मवंतं न कर्माणि निबध्नन्ति धनञ्जय अनुवादों तात्पर्यों कृष्ण कृपा श्रीमूर्ति अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रीवेला प्रभुपाद की। तस्माद् अज्ञान संभूतम हृष्टम ज्ञानासीनात्मना चित्वैनम संशयम योग आत्तिष्ठोत्तिष्ठ भारत। ट्रांसलेशन परपोर्ट बाय डिवाइन ग्रेस एसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की। कर्मफलमुलन्नितिनी त्यजिंचि భక్తి యోగము నందుండి దివ్య జ్ఞానముచే సందేహమును నశించినవాడు ఆత్మయందే ఉన్నటువంటి వాడు ఓ ధనంజయ, ఆ విధంగా అతడు కర్మఫలముచే బంధితుడు కాడు. కావున అజ్ఞానం వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయము. ఓ భారత, యోగ సమన్వితుడై యుద్ధము చేయుటకు లెమ్ము. చెప్పండి. కావున అజ్ఞానం వలన హృదయమునందు కలిగిన సంశయాల్ని జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయము. ఓ భారత, యోగ సమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము. తాత్పర్యం, దేవదేవుడైన కృష్ణుడు తెలిపిన విధంగా భగవద్గీత ఉపదేశాన్ని అనుసరించువాడు దివ్య జ్ఞానము ద్వారా అన్ని సంశయముల నుంచి ముక్తుడగును. సంపూర్ణ కృష్ణ చైతన్యంలో భగవంతుడి అంశరూపంలో అతడు ఆత్మజ్ఞానమునందు స్థితిని పొందును. నిస్సందేహముగా అతడు కర్మబంధమునకు అతీతుడయ్యుండును. ఈ అధ్యాయంలో ఉపదేశింపబడిన యోగ పద్ధతి సనాతన యోగము, జీవుని యొక్క నిత్యకర్మలు. ఈ యోగ విధానం రెండు విధములైన యజ్ఞకర్మలను కూడి ఉన్నది. వాటి ద్రవ్య యజ్ఞం అని పిలవగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మ అయినటువంటి ఆత్మజ్ఞానముగా పిలువబడిన ద్రవ్యమయ యజ్ఞము ఆత్మానుభవంతో సంధింపబడంతో అది భౌతిక కర్మగా పరిణమించును. అట్టి యజ్ఞమును ఆధ్యాత్మిక ఉద్దేశంతో నిర్వహించేవాడు పూర్తి యజ్ఞము చేసిన వాడగను. ఆధ్యాత్మిక కర్మలను పరిశీలించో వాటి ఎందు రెండు విభాగములు కలవు. ఒకటి తనను గురించి తెలుసుకుంటా, రెండవది దేవదేవుడైన కృష్ణ భగవాన్ గురించి సత్యమును ఎరుగుట. భగవద్గీత మార్గాన్ని యథాతథముగా అనుసరించేవాడు ఆధ్యాత్మిక జ్ఞానము ఈ రెండు ముఖ్య విభాగములను సులభముగా తెలుసుకొనగలడు. ఆత్మ కృష్ణ భగవానుడి యొక్క అంశ అనేది పూర్ణ జ్ఞానము సులభంగా లభించను. అటువంటి వాడు కృష్ణ భగవాన్ దివ్యకర్మలను సులభంగా అవగతం చేసుకున్నాను. అతనికి గల జ్ఞానము లాభదాయకమగును. భగవంతుడి దివ్య కర్మలు అతని చేతనే చర్చింపబడినవి. గీతోపదేశాన్ని అవగాహన చేసుకునలేని వాడు శ్రద్ధారహితునిగాను భగవంతుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు గాను అగును. ఉపదేశం లభించిన పిమ్మట సచ్చిత్ జ్ఞానస్వరూపునిగా కృష్ణ భగవాన్ నిజతత్వాన్ని తెలుసుకునలేనివాడు మూర్ఖుడే. అట్టి అజ్ఞానము కృష్ణ చైతన్యం యొక్క నియమమును పాటించడం ద్వారా క్రమముగా తొలగిపోగలదు. వివిధ దేవతల కొరకు చేయబడి యజ్ఞముల ద్వారా, పరబ్రహ్మ ఉపాసన ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా, నియమిత గృహస్థ జీవితం ద్వారా, యోగము ద్వారా, తపస్సు ద్వారా, భౌతిక సంపత్తుల త్యాగము ద్వారా, వేదాధ్యయనం ద్వారా, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం ద్వారా కృష్ణ చైతన్యము జాగృతం కాగలదు. ఇవన్నీ నియమిత కర్మలపై ఆధారపడిన యజ్ఞములు అనిగా పిలువబడ్డు. కానీ వీటన్నిటి అందలి ముఖ్య విషయము ఆత్మానుభవమే కనుక ఆ లక్ష్య సాధనే వాంఛించువాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి కాగలడు. కృష్ణుని ప్రామాణికతను శంకించువాడు పతనాన్ని పొందును. భగవద్గీత అధ్యయనము, ఇతర శాస్త్ర అధ్యయనములు గురు సన్నిధిలో సేవా శరణాగతితో చేయవలను. ఆధ్యాత్మిక గురువు అనంతకాలము నుంచి అవిచ్ఛిన్నముగా వచ్చి గురు పరంపరలో ఉండును. అనేక లక్షల సంవత్సరం పూర్వం సూర్యదేవునికు ఉపదేశింపబడి అతని ద్వారా భూమిపై వ్యాప్తి పొందిన కృష్ణ భగవాన్ ఉపదేశం నుండి గురువు ఏమాత్రము తొలగడు. కనుక ప్రతి ఒక్కరూ భగవద్గీత మార్గం దాని ఎందు చెప్పిన విధంగానే అనుసరించో ఇతరులను పెడత్రోవ పట్టించు స్వార్థపరులైన జాగరూకులై ఉండేవారు. కృష్ణ భగవాన్ నిశ్చయముగా దివ్య పురుషుడు, అతని కర్మలన్నీ దివ్యములు. ఈ విషయం తెలుసుకునేవాడు ముక్త పురుషుడు అగును. శ్రీమద్ భగవద్గీతలో ఏందని దివ్య జ్ఞానము అనే 4వ అధ్యాయము సమాప్తము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయందురాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనుషులందరి చైతన్యము ఒకే విధంగా ఉండదు. మనుషుల చైతన్యము 3 గుణాల ద్వారా, మనస్సుకి 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఎంత మనం మనస్సు ద్వారా ప్రభావితం అయితే, మనసుకి ఏ గుణం అయితే ప్రధానంగా ఉంటుందో దాన్ని బట్టి మన చైతన్యము శుద్ధమైనటువంటిదే. కానీ అది శరీర సంపర్కంలోకి వచ్చినప్పుడు, శరీరం ద్వారా ప్రభావితమైనప్పుడు అశుద్ధ చైతన్యం మరుగున పడుతుంది. ఏ రకంగా వాన నీళ్లు భూమి మీద పడినప్పుడు అవి మురిగ్గా అవుతాయి. వాన నీళ్లు సస్యమే బురద మట్టిలో కలిసినప్పుడు ఆ రకంగా శుద్ధ చైతన్యము ఈ శరీరంలోకి వచ్చినప్పుడు మనం మనకి కృష్ణుడికి ఉండే సంబంధాన్ని మర్చి మనం ఈ మూడు గుణాల ప్రభావంలో మనం వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి జీవిత యొక్క ఉద్దేశం ఏ రకంగా మన శుద్ధ చైతన్యాన్ని మనం తిరిగి పొందాలా, జీవిత యొక్క ఉద్దేశం మనం ఏం చేస్తున్నా కూడా మన శుద్ధ చైతన్యం. కొంతమంది ఈ త్యాగరాజులు, అన్నమాచార్యులు, పురందరదాసు ఇలా ఎంతోమంది, సుఖారాము, సూర్దాసు, వాళ్ళందరూ ఏ రకంగా జీవితం అంతా కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళ శారీరక అవసరాలను కూడా దానికోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేయకుండా వాళ్ళు పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి వాళ్ళు జీవితాన్ని గడిపారు. వాళ్ళకి ఎలాంటి లోటు రాలేదు. వాళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి వాళ్ళ జీవితాన్ని చూసినట్టయితే ఏ రకంగా భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు ఏ రకంగా కంటి రెప్పలాగా నీడలాగా వెనకాలండి. వాళ్ళు జీవితాన్ని గడిపారు. మరి మామూలు వ్యక్తులంతా కూడా పాపపు జీవితంలో, కొంతమంది పరిశ్రమతో కూడినటువంటి జీవితంలో, కొంతమంది వాళ్ళు ప్రజాసేవలో, కొంతమంది ఈ రకంగా రకరకాలుగా మనుషులు వాళ్ళ జీవితాలను వెళ్ళబుచ్చుతున్నారు. పాప జీవితం, పరిశ్రమతో కూడిన జీవితం, ఇతరుల శరీరానికి ప్రయోజనం, ఇతరుల శరీరానికి సహాయం చేసే పద్ధతిలో ఇవన్నీ కూడా సత్వగుణం ప్రభావంలో మనం ఇతరుల శరీరాలకి అంటే మన కోరికలను తగ్గించుకొని, మన అవసరాలు తగ్గించుకొని మనం సాదాగా సరళంగా ఉంటూ ఇతరులకి సత్వగుణంలో ఉండేవాళ్ళు, రజోగుణంలో ఉండేవాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ వాళ్ళు కష్టపడేది ఎక్కువ, సుఖపడేది తక్కువ. కానీ రజోగుణంలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అదేవిధంగా జీవితం అంతా బిజీగా బతుకుతూ ఉంటారు. వాళ్ళు జీవితం ఎంతో సార్థకతతో బతికినట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇంకా తమగుణంలో వాళ్ళు బాధ్యతలు విస్మరించి వాళ్ళకి తోచి ఇతరులు మన వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నారు, మనకి ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా అయినా కూడా ఆ తమోగుణం ప్రభావం నుంచి బయటపడలేక, ఎందుకంటే అతనికి ఆత్మజ్ఞానం తెలుసుకునే అవకాశం మూడు గుణాల ప్రభావం నుంచి బయటపడడానికి చేయవలసిన సాధన చేయలేకపోవడం, దీని ద్వారా మనిషి తాను ఇబ్బంది పెడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ, అంతే కదా, కొడుకు తాగి పండుకుంటుంటే అతను ఎట్లాగో జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు, దాన్ని చూసి అతని బంధువులు తల్లిదండ్రులు అంతా కూడా వాళ్ళకి ఎంతో దుఃఖం కలుగుతుంది. వీడు ఇట్లా బతుకుతున్నాడు. అదేవిధంగా ఎవరైతే మానవ జీవితంలో ఆధ్యాత్మిక స్థాయికి వస్తారో ప్రభుపాద లాంటి మనుషులు, వాళ్ళు కూడా ఇతరులను చూసి ఎంతో వీళ్ళు మానవ జన్మ దొరికినా కూడా ఎందుకు ఆత్మజ్ఞానాన్ని పొందకుండా, ఎందుకు వీళ్ళు మానవ జీవితంలో చేయవలసినటువంటి పని, మానవ జీవితంలో చేయవలసినటువంటి పని యావాన జిజ్ఞాసత ఆత్మతత్వం పరాభవస్తావాత్ అబోధ జాతో యావాన జిజ్ఞాసత ఆత్మతత్వం అన్నాడు. మానవ జీవితం ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయరో వాళ్ళు మానవ జీవితం వాళ్ళు ఉపయోగించుకోలేకపోయినా పరాభవస్ డిఫీటెడ్ వాళ్ళు జీవితంలో ఓటమి పాలైనట్లు. ఇక్కడికి చూస్తున్నాడు మనుషులు వేరు వేరు రకాలుగా స్వభావాన్ని కలిగి ఉంటారు. గుణాల యొక్క మోతాదు వల్ల, గుణాల యొక్క ప్రతిశాతం వల్ల రకరకాల గుణాలు, కానీ ఉద్దేశం అందుకే ఇక్కడ చెబుతున్నాడు వివిధ దేవతలకు చేయబడి యజ్ఞముల ద్వారా పరబ్రహ్మ ఉపాసన ద్వారా బ్రహ్మచర్యం ద్వారా రకరకాల మనుషులు రకరకాల మార్గాల్ని అవలంబిస్తున్నారు. నియమిత గృహస్థ జీవితం ద్వారా, యోగము ద్వారా, తపస్సు ద్వారా, భౌతిక సంపత్తులను త్యాగం చేయడం ద్వారా, వేద అధ్యయనం ద్వారా, వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించడం ద్వారా, అంటే సమ్ డిసిప్లిన్ ప్రతి మనిషి జీవితంలో, దాన్ని మనం మిలిటరీ డిసిప్లిన్ డిసిప్లిన్ అనడానికి, లేదా మనం ఏదైనా ఒక చోట పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన డిసిప్లిన్ ఉంటుంది. కానీ ఆ డిసిప్లిన్ గురించి మనం మాట్లాడటల్లా మనస్సుని ఇంద్రియాలని, ఇప్పుడు దానికి మిలిటరీలో ఉంటారు, మిలిటరీలో పోస్టింగ్ వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు దేశ సరిహద్దుల్లో వాళ్ళు మంచు కొండల్లో ఉంటూ చాలా కష్టమైనటువంటి పని, లేదా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని లెక్క చేయకుండా యుద్ధం చేయడం, యుద్ధ పరిస్థితులు కలిగినప్పుడు జీవితాన్ని లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్తున్నాడు, లేదా కఠినమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు, లేదా వాళ్ళకి అప్పుడప్పుడు ఆదేశాలు అందినప్పుడు వాళ్ళు గుంటలు తవ్వడం కానీ, వాళ్ళు బ్రిడ్జిలు కట్టడం కానీ, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రాత్రి పాటలు పనిచేయడం ఇన్ని చేస్తూ ఉంటారు. కానీ దాన్ని మనం క్రమశిక్షణ అనడానికి లేదా బలవంతంగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నందుకు, వాళ్ళు జీతం తీసుకున్నందుకు వాళ్ళు బలవంతంగా, తర్వాత వాళ్ళ లక్ష్యం కూడా వాళ్ళ పనులు చేయడం వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు గుర్తింపు వస్తుంది, నాకు జీతం వస్తుంది, అక్కడ వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఆత్మకు సంబంధం ఇలా. కానీ ఇక్కడ చదువుతున్నటువంటిది ఆ రకమైనటువంటి క్రమశిక్షణ గురించి కాదు. ఎవరైతే ఆత్మను సాక్షాత్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం దేవతలను ఆరాధించడానికి విధమైనటువంటి యజ్ఞములు, దేవతలు ఉన్నారని ఎడ తెలిసింది, దేవతల కోసం మనం అది ఇది చేయాలని ఎడ తెలిసింది శాస్త్రాలు, శాస్త్రాల నుంచి శాస్త్రాల్లో భగవద్ ఆరాధన ఉంది, దేవతల ఆరాధన కూడా ఉంది. మనం భగవద్ ఆరాధన చేస్తే తిన్నగా మనకి ఆత్మ అనుభవం కలుగుతుంది. మనం దేవతారాధన చేస్తే కొంత తపస్సు చేసినట్లుగా మెల్లమెల్ల కొంత ప్యూరిఫికేషన్. మామూలుగా మనకి ఈ నమ్మకాలేం లేకపోతే విచ్చలవిడిగా బతుకుతూ ఉంటాం. కానీ మనకి ఇటువంటి శాస్త్రాల నమ్మకం ఉంటే మనం కొద్దో గొప్ప సరిగ్గా చేయడం అంటే కృష్ణ భక్తి చేయడం. అట్లా కాకపోతే మనం ఇక్కడ చెప్పినట్టుగా దేవతల్ని పూజించడం, కనీసం అతను దేవతల్ని పూజిస్తున్నాడు, మెల్లిమెల్లిగా అక్కడి నుంచి అతను ఎదిగి ఆత్మకి భగవంతుడికి ఉండే సంబంధం దాకా అతను వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అతను శాస్త్రాల్లో ఉండేటువంటి ఏదో ఒక పని అతను చేయడం ప్రారంభించాడు. కానీ మనం ఏం చేసినా కూడా మన జీవితంలో ఈ శాస్త్రాలు చెప్పిందా కాదా, కొంత మనకి శాస్త్రాల అవగాహన, తర్వాత శాస్త్రాలను జీవితంలో అమలు చేయడం. ఇంకా ఇక్కడ చెబుతున్నాడు, వివిధ దేవతలను ఆరాధించడం ద్వారా పరమాత్ముడిని కదా, కొంతమంది వాళ్ళు కృష్ణుడు అంటే తెలీదు పరమాత్ముడు, పరమాత్ముడు అంటే వాళ్ళు ధ్యానం లోపల కూర్చొని లోపల చూసుకోవడానికి వాళ్ళు కళ్ళు మూసుకొని ముక్కు ఒళ్ళు తిన్నగా పెట్టుకుని వాళ్ళు వాళ్ళ లోపల చూసుకోవడానికి దాన్ని ఏమంటారు పరమాత్ముడు ఉపాసన. మనందరి హృదయంలో పరమాత్ముడు ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఎందుకు విగ్రహారాధన చేస్తారు, ఎందుకు మనం నృత్యం చేస్తూ భగవన్ నామాన్ని కీర్తన చేస్తాం, ఇవన్నీ వాళ్ళకి పై పై విషయాల్లో కనిపిస్తాయి. ఇవన్నీ వాళ్ళకి ఈ గురువు దగ్గర నుంచి నేర్చుకుని చేయకపోవడం వల్ల వాళ్ళ మొరటి బుద్ధితో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు అనుకునేది ఈ విగ్రహాల ముందు నిలబడి భజనలు చేయడం కంటే మనం కూర్చుని ధ్యానంలో కూర్చుని మనం ఏకాగ్రతను పొందడానికి ప్రయత్నం చేయడం. కానీ ఇక్కడ దాన్ని గొప్ప ఉన్నతమైనటువంటి మార్గంగా ఇక్కడ చెప్పబడలేదు. దేవతల్ని పూజించడం కానీ పరమాత్ముని ధ్యానం చేయడం కానీ తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించడం, కొంత డీసెన్సీ ఉండడం ద్వారా మనుషులు కొద్దిగా మంచి ఇళ్లలో పుట్టినట్టయితే వాళ్ళు ఒక డీసెన్సీ, నేను విచ్చలవిడిగా బతకూడదు, వివాహం చేసుకున్న తర్వాత సత్సంతానం కోసం నేను బ్రహ్మచర్య ఉంటాను. మామూలు వ్యక్తులు ఈ శాస్త్రజ్ఞానం లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు కోరికలు తీర్చుకోవడమే ఆనందాన్ని పొందడం అనుకుంటారు. కానీ కొంతమంది బ్రహ్మచర్యాన్ని పాటించడం మెల్లిగా, తర్వాత నియమిత గృహస్థ జీవితం, వాళ్ళు గృహస్థ జీవితంలో ఉన్న కూడా క్రమబద్ధంగా బతుకుతూ ఉంటే, కొంతమంది యోగ పద్ధతి, కొంతమంది తపస్సు, కొంతమంది దాన ధర్మాలు చేస్తూ, కొంతమంది వేదాలని అధ్యయనం చేస్తూ, కొంతమంది వాళ్ళ యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాలు, వాళ్ళు ఏ కులంలో పుట్టారో ఆ కులానికి సంబంధించినటువంటి వృత్తి, వాళ్ళు ఏ వర్ణంలో ఉంటారో ఆశ్రమాన్ని బట్టి వాళ్ళు ఆ రకంగా బతుకుతుంటారు. క్రమంగా అటువంటి వాళ్ళు కృష్ణ చైతన్యానికి క్రమంగా వాళ్ళు రాగలుగుతారు. ఎందుకంటే మనసు మీద కొంత కంట్రోల్ అనేది ఉంది కాబట్టి. అంటే ఇక్కడ మనసు మీద కంట్రోల్ అనేటువంటి పాయింట్ రాగానే మనకి విషయం తెలిసి వస్తుంది, ఎవరైనా మనస్సును కంట్రోల్ చేసుకుంటున్నారంటే, అంటే కంట్రోల్ చేసేవాడు ఎవరు? మనస్సు ఏంది? మామూలు వ్యక్తులు మనస్సుతో ఏకీభవిస్తూ ఉంటారు, వాళ్ళు మనస్సు చెప్పినట్టుగా. కానీ ఎదిగినటువంటి వ్యక్తులు మనస్సుని శోధన చేయడం లేదా మనస్సుని అదుపులోకి తెచ్చుకోవడం లేదా మనస్సుని వాళ్ళు వికసింపజేసుకోవడం, అంటే మనస్సు పైన కూడా మనస్సుని గమనిస్తూ ఉండేది, మనస్సుని అదుపు చేస్తూ ఉండేది. ఈ రెండో అధ్యాయంలో కృష్ణుడు చదువుతాడు. మూడో అధ్యాయం ఆఖరిలో ఆయన ఇంద్రియాన్ని పరన్యాహుర్, మనం చూసేటువంటి ఇంద్రియాలకి పైన ఇంద్రియాన్ని పరన్యాహుర్ ఇంద్రియభ్య పరమన, శరీరంలో ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే పైన మనస్సు, మనసు పైన బుద్ధి, ఆ బుద్ధి కంటే కూడా లోపల ఆత్మ. అంటే మానవ జీవితంలో మనం ఆధ్యాత్మిక స్థాయి దాకా కాబట్టి ఎవరైతే ఆత్మను తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు, ఆత్మ తెలియనటువంటి వాళ్ళు రకరకాల లెవెల్స్లో ఉంటారు. ఆత్మ తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని వాళ్ళు ఆటోమేటిక్గానే తెలుసుకుని ఉంటారు, ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు. అదే రకంగా ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలుసుకుంటారో, మామూలు వాళ్ళు మా కృష్ణుడు అంటే ఇష్టం, మేము ఫలానా భక్తుడిని లేదా మాకు మనుషులే దేవుళ్ళు లేదా దేవుడు నిరాకారుడు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరైతే గురుముఖంగా జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి విషయం తెలుస్తుంది. అనేకమైన దేవతలు ఉన్నారు, తర్వాత భగవంతుడు ఉన్నాడు. దాన్నే ఈరోజు శ్లోకంలో అజ్ఞానం వల్ల హృదయంలో కలిగిన సంశయాల్ని జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయము. విజ్ఞానం అంటే కృష్ణుడు భగవద్గీతలు చెబుతున్నాడు, జ్ఞానం అంటే శరీరం, ఆత్మ, పరమాత్ముడు ఈ మూడింటి గురించి స్పష్టంగా అవగాహన ఉన్నవాడు. ప్రకృతి, పురుషుడు, భగవంతుడు ఎవరికైతే తెలుస్తుందో అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలాంటి సందేహం లేకుండా. ఉదాహరణకి మనకి శరీరానికి ఆత్మకి తేడా తెలుసు, కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడని తెలియనట్లయితే మనం కేవలం ఎంతో మనసుని ఇంద్రియాలని చంపుకోవడానికి, మనసుని ఇంద్రియాలని అణగదొక్కడానికి మనం ఎంత కష్టపడుతూ ఉంటాం. అయితే మనకి తెలియదు భగవంతుడు ఉన్నాడు, ఆయన భక్తి చేయడం వల్ల మనం సులభంగా మనసు ఇంద్రియాలని శుద్ధం చేసుకోగలుగుతాం. భగవంతుడు సేవలో ఉండడం వల్ల మనస్సు ఇంద్రియాలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎవరైతే భగవంతుడి సేవలో ఉంటారో వాళ్ళ మనస్సు ఇంద్రియాలు శుద్ధమవుతూ ఉంటాయి. ఎవరైతే భగవంతుడి సేవలో ఉంటారో వాళ్ళకి ఆత్మానుభవం కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆత్మానుభవం ముందు ఇంద్రియ భోగాలు అనేటువంటి వాళ్ళకి తుష్యంగా అనిపిస్తాయి. కాబట్టి పూర్తి జ్ఞానం అట్లా కాకుండా మనం కేవలం శరీరం, ఆత్మకి దానికి సంబంధించి ఉంటే మనం ఎంతో తీవ్రంగా సంఘర్షపడుతుండే, ఉప్పు వదిలేసి ఏకాంతంలో కూర్చుని అడవుల్లో కూర్చుని అంటే మన అభిప్రాయం మనం 10 మందిలో ఉంటే ఈ ఆకర్షణ మనం తట్టుకోగలమా, ఈ ప్రలోభాల నుంచి మనం బయటపడగలమా. కొంతమంది వీళ్ళు స్త్రీలని ద్వేషిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ వల్లే మనం పతనాన్ని పొందుతాము, అటు వాళ్ళు మోహం చూడకూడదు, లేదా వాళ్ళు ఇలా. దాన్ని మన శాస్త్రాల్లో రాగము ద్వేషం అన్నారు కదా, రాగము ద్వేషం. రాగం వల్ల కలిగేటువంటి బాధలు మనకి తెలిసి వచ్చినప్పుడు అది ద్వేషంగా మార్చుకుంటారు. ఇంకా మనకి ద్వేషం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండదు. కానీ ఆ రకంగా మనం మాయను గెలిచేటువంటి అవకాశం లేదు. ద్వేషించడం అంటే ద్వేషించడం కూడా రాగానికి రెండవ రాగద్వేషాలు. అంటే మన ఆలోచన మళ్ళీ అక్కడే ఉన్నాయి కదా. మనకి అనురాగం ఉండడం వల్ల స్త్రీల గురించి ఆలోచిస్తూ ఉండడం, లేదా ద్వేషం వల్ల వాళ్ళు కనిపించినప్పుడల్లా మాయ తందనం ఉండడం. అంటే మొత్తానికి మనం ఆలోచన నుంచి తప్పించుకోవటంలా రాగద్వేషం. ఎప్పుడైతే మనసు వాస్తవానికి మరలుతుందో, ఆత్మకి పరమాత్మకి సంబంధం ఉన్నది, అది శాశ్వతమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సంబంధం, అది తెలిసినప్పుడు మనం రాగద్వేషాలు లేకుండా. కొంతమంది మాయను తప్పించుకోవడానికి వాళ్ళు కొండ గుహల్లోకి వెళ్ళి కూర్చోవడం, లేదా అరణ్యాల్లోకి వెళ్ళి కూర్చోవడం. అంతా మనం సమాజంలో ఉన్నట్టయితే మనం ఈ ఆకర్షణ నుంచి బయటపడలేమని చెప్పి. కానీ భగవంతుడు మనకి తెలియనట్లయితే మనం అడవుల్లో ఉన్నా, మనం కొండ గుహల్లో ఉన్నా, మనం బహుశా ప్రపంచానికి దూరంగా ఉండొచ్చు, కానీ మనసులో అశాంతి అనేది మాత్రం పోదు. లేదా మనం నిజంగా మాయను గెలిచినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనం మాయ ప్రభావం నుంచి ఉండగలుగుతాం. అంటే ఉదాహరణకి గులాబ్ జామున్ లేవు, లేదు రసగుల్లా లేవు, కాబట్టి నువ్వు తింటలేదు. లేవు కాబట్టి తింటలేదు అదే గొప్ప విషయం కాదు. నేను ఎదుర్కొన్న గులాబ్ జామున్ రసగుల్లాలని తినకుండా ఉండగలిగితే అప్పుడు నువ్వు నిజంగా మనసును గెలిచాడు. ఇది తినడానికి లేకపోతే అదే గొప్ప విషయం, తినడానికి ఉన్నా కూడా తినకపోతే ఆ రకంగా మనం ఏదో దూరంగా పారిపోతే అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. కానీ అదేమి మన మనసును గెలుచుకున్నట్టేం కాదు. మనసును గెలుచుకున్నట్టంటే మన దగ్గర మనల్ని ఆకర్షించేటువంటి వస్తువులు ఉన్నా కూడా మనకి ఆ పరమాత్మ అనుభవం కలగడం వల్ల మనకి ఈ ఆకర్షణలు తుష్యంగా కనిపించినట్లయితే నిజంగా నువ్వు మాయను గెలిచినట్టు. అంటే ఇక్కడ చెబుతుంది మనిషికి సరైనటువంటి జ్ఞానం. కృష్ణుడు పరమ ఆకర్షణీయమైన పురుషుడు, భగవంతుడు. మనం భగవంతుడిని మనం స్మరించడం పూజించడం ప్రారంభించినట్లయితే భగవంతుడు మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. భగవంతుడు అందరిని దగ్గరికి తీసుకోవడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. కానీ మనం ఆయన దగ్గరికి పోతే ఆయన తప్ప అయింది కాదు కదా. భగవంతుడు ఉంటాడు, గీతలో భగవంతుడు చెబుతున్నాడు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను కాపాడుతానని చెప్పి. కానీ మనకి భగవంతుడు ఎవరో తెలియదు, మనం భగవంతుడి దగ్గరకు పోకపోతే మనం అవకాశాన్ని మనం సదుపయోగం చేసుకోవట్లేదు. కాబట్టి మనం ఈ సంసారపు ఆ దుఃఖాల నుంచి, మనం ఈ సంసార బంధాల నుంచి బయటపడాలంటే అది మనం చనిపోయినంత మాత్రం అయ్యేటువంటి పని కాదు, మనం దూరంగా పారిపోయినంత మాత్రం అయ్యేది కాదు. కానీ జ్ఞానం మనకి తెలియాలా, నేను కృష్ణుని వదిలిపెట్టడం వల్ల, నేను కృష్ణుని వదిలిపెట్టడం వల్ల నేను జన్మ ఎత్తాల్సి వచ్చింది, నేను కృష్ణుని వదిలిపెట్టడం వల్ల నేను ఈ క్షణికమైన ఆకర్షణలకి నేను ఎర అవుతున్నాను. కృష్ణుడి ప్రతి ఆకర్షణ కలిగిందంటే మనకి ఈ సంసారపు ఆకర్షణలు మనల్ని పట్టుకోలేవు. ఇక్కడ ఈరోజు శ్లోకంలో చదువుతుంది, మనుషులు ఏం చేస్తున్నా కూడా అతని ఆత్మజ్ఞానం లేనట్లయితే అప్పుడప్పుడు మనం చూడవచ్చు. భక్తులు చేసేటువంటి పని, ఒక అథ్లెట్ ఒకవేళ ఆటగాడు ఉంటాడు, ఒలింపిక్ గేమ్స్లో పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆటగాడు, అతను ఎంత సాధన చేస్తూ ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఎండనక వాననక అతను తన లక్ష్యం కోసం. కానీ భక్తులు అటు చూసినట్టు వాళ్ళు అంత ఏం కష్టపడలేదు. కానీ ఆ రకంగా చేసిన తపస్సు వల్ల ప్రయోజనం ఏముంది, ఎందుకంటే ఆయన లక్ష్యం నేను ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, అతని లక్ష్యం అది. అంటే ఒక ఆత్మకి ఎందుకు ఉపయోగపడినటువంటి ఒక లక్ష్యం అది. నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకోవచ్చు కానీ నీకేమన్నా శాశ్వతమైన ఆనందం కలుగుతుందా ఏంది, నీకేమన్నా ముక్తి కలుగుతుందా? కానీ తపస్సు గట్టిగానే చేశాడు, ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు. నిజానికి ఆత్మజ్ఞానం ఉంటే మనం అంత కష్టపడాల్సిన అవసరం లే. మనకి కృష్ణుడికి మనకు ఉండే సంబంధం తెలిస్తే మనం భగవంతుని స్మరించాలా, భగవంతుని ఆరాధించాలా, భగవంతుని ప్రార్థించాలా. ఇది ఒక శ్లోకం ఉంది, ఆరాధితో యద్ హరిస్ తపసా తత కిం, నా ఆరాధితో యద్ హరిస్ తపసా తత కిం. నువ్వు ఎంత తపస్సు చేసినా కృష్ణుడు తెలియనట్లయితే నువ్వు పొందేది ఏముంది అడుగుతున్నా. అలా కాకుండా నీకు కృష్ణుడు తెలిసినట్లయితే నీకు వేరే తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది? నీ కృష్ణుడు తెలిసినట్లయితే కృష్ణుడిని ఇట్లా చూడడం అలవాటు చేసుకో, కృష్ణ మంత్రాన్ని జపం చేయడం అలవాటు చేసుకో, తెలుస్తుంది ఎంత సులభంగా మనం ఇంద్రియాలను మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు. మన కృష్ణుడు తెలియనట్లయితే భయంకరమైన తపస్సు చేయి. ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఆయన 60,000 తపస్సు సంవత్సరాల తపస్సు చేశాడు అడవుల్లో ఉండి, అన్ని వదిలిపెట్టి కళ్ళు మూసుకొని ఒంటికాల మీద నిలబడి ఆయన ముక్కు మీద దృష్టి పెట్టి ఏమి చేస్తూ చేస్తూ ఆయన కొంత ఆత్మానుభవం. ఇంతకుముందు మామూలుగా మన ఇంద్రియాలు బయట వెతుకుతూ ఉంటాయి. విశ్వామిత్రుడు ఆయన పూర్తి జ్ఞానం లేకుండా కొద్దిగా తెలిసింది ఆత్మానుభవం అంటే. ఆయన కొద్దిగా తెలిసి బయట ప్రపంచంలో పోయినట్లయితే రోగాలు పాలవుతా, బయట ప్రపంచంలో పోయినట్లయితే భంగపాటు పడతా, బయట ప్రపంచంలో పోయినట్లయితే కొద్దిగా సుఖం ఎంతో కష్టం అంటే ఆయన కూర్చున్నాడు తపస్సు చేయడానికి, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోకుండా కూర్చొని ఆయన భయంకరంగా తపస్సు చేసి కోరికలను చంపుకొని ఎంతో పట్టుదలతో అన్ని సహించి 60,000 సంవత్సరాలు తీశాడు. కానీ కృష్ణుడితో సంబంధం లేదు. అక్కడ 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయనకి ఇంద్రుడికి భయం పుట్టుకుంది. వీడు 100,000 సంవత్సరాలు చేశాడంటే నాతో సమానమైపోతాడు, నాకు పోటీ అవుతాడు, కాబట్టి ఈ నెట్ల పడగొట్టాల. 6,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తున్నాడు చేశాడు. కానీ ఇంద్రుడు ఇంకా టైం దగ్గర పడుతుంది, నాతో సమానం అయితే మళ్ళీ నా ఇంద్ర పదవిని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఏం చేశాడు, తన ఇంద్ర లోకంలో ఉండేటువంటి అప్సరసని, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వీళ్ళంతా శాస్త్రాలు, ఆయన మేనకని పంపించాడు విశ్వామిత్రుడి. విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు ఆయన తన ప్రయత్నంతో గట్టిగా, కానీ మేనక కాలి గజ్జలు వినేప్పటికీ శబ్దం, ఆయన 12 నుంచి దూరంగా ఉండేవాళ్ళ తక్కని. కానీ మనం కృష్ణ భక్తిలో ఉన్నట్లయితే కృష్ణ భక్తి అనేటువంటిది మనకి నిజమైనటువంటి మనకి ఆనందాన్ని కలిగించినట్లయితే వాటి ముందు మన మనసు వెంటనే తెలిసిపోతుంది ఈ సుఖం ఎంత, ఈ సుఖం ఎంతసేపు ఉంటుంది. కాబట్టి పాయింట్ వచ్చి జ్ఞానం అంటే శరీరము, ఆత్మ, కృష్ణుడు. ఆత్మ కృష్ణుడికి తిరగలేదు కాబట్టి ఆత్మ శరీరానికి బానిస అవుతోంది. ఎంత మనం కృష్ణుడికి బానిస అయినట్లయితే అంత శరీర బానిసత్వం నుంచి మనం బయటపడగలుగుతాం. దీన్నే మన గురువులు ఇక్కడుండే రెండు, భగవంతుడు ఆయన శక్తి, భగవంతుడు ఆయన శక్తి. ఆత్మ భగవంతుడికి లోబడి బతకాల లేదా భగవంతుడి శక్తికి లోబడి బతకాల? భగవంతుడి శక్తిని మాయా అంటారు కదా, మాయాశక్తి. మనం భగవంతుడికి శరణ పొందినట్లయితే మనం మాయను మనం గెలుచుకోగలుగుతాం. మనం భగవంతుడి శరణ పొందినట్లయితే ఇది ఆత్మ మాయను గెలుచుకునే శక్తి ఆత్మకి లేదు. ఆత్మ భగవంతుడి సహాయాన్ని పొందినట్లయితే భగవంతుడి శక్తి ప్రభావం నుంచి బయటపడగలుగుతుంది. ఆత్మ భగవంతుడి సహాయాన్ని పొందినట్లయితే మనం మాయలో పడి మనం చేసిన పనే చేయడం, చూసింది చూడడం, మనం ఈ చావు పుట్టుకల వలయం నుంచి మనం బయటపడలేకపోతాం. కాబట్టి ఈరోజు శ్లోకంలో అజ్ఞానం వలన హృదయం నందు కలిగిన సంశయాల్ని, ఎందుకు మనుషులు భక్తి చేయటం లేదు, వాళ్ళకి అర్థం కాదు భక్తి చేస్తే మనకేం దొరుకుతుంది, ఎవరు భక్తి చేయాలా, ఎట్ట భక్తి చేయాలా, ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళు గట్టిగా చేయలేదు. ఇక్కడికి వస్తే హరే కృష్ణ అంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు అక్కడికి పోతే స్వామి చేసే అక్కడ అదే అంటాడు. రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి తెలియదు. అని అన్నాడు జ్ఞాన ఖడ్గము. ఎప్పుడైతే మనకి సరైనటువంటి జ్ఞానం ఉంటుందో అప్పుడు మనసులో ఊగిసలాట, మనసులో బలహీనతలు, మనసులో సంశయాలు మనకి వీటన్నిటి నుంచి బయటపడగలుగుతాం. అప్పుడు మనం యోగ సమన్వితుడై బస్ మనకి తెలిసిపోతుంది కృష్ణుడిని మరచిపోయిన కారణంగా నేను సంసారపు బంధాలకి, సంసార ఆకర్షణలకి, సంసార భోగాలకి లోనవుతున్నాను. కాబట్టి నేను ఇంక కృష్ణుని మర్చిపోకుండా ఉన్నట్లయితే కాబట్టి ఎస్సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం యొక్క సారం మనం కృష్ణుడు పరమాకర్షకుడు. మనం ఆయన ప్రతి మన సంబంధాన్ని జాగృతం చేసుకున్నట్లయితే అప్పుడు మనం నిశ్చింతగా ఎలాంటి మాయలో పడి మనం దుఃఖాలు అనుభవించకుండా, మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పరిస్థితుల ద్వారా మనం ప్రభావితం కాకుండా. కాబట్టి నేను చెబుతున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో, ఎవరైతే భక్తి యోగం అనేది ఉంటో సందేహం లేకుండా అతను ఆత్మయందు స్థిరముగా ఉండగలడు. ఆ విధంగా అతడు కర్మలు చేస్తాడు. మనుషులు భక్తులయ్యారంటే కర్మలు చేయరని కాదు, మనం లేదా కర్మలు చేస్తే మనం బంధంలో పడతాం కాదు, కానీ మనం ఏ కర్మలు చేయాలా, ఎవరికోసం చేయాలా. భక్తులు కూడా రోజంతా కూడా పనులు చేస్తూ ఉంటారు, మామూలు వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. మామూలు వాళ్ళు కృష్ణుడితో సంబంధం లేని కారణంగా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా పనులు చేస్తూ ఉంటారు. కృష్ణ భక్తులు పనిచేసేప్పుడు ఇది భగవంతుడు ఆయన ఆదేశించినటువంటి కర్మ కాదా, ఇది భగవంతుడిని ప్రసన్నుడు చేసేటువంటి కర్మ కాదా. కర్మలు భక్తులు కూడా ఫుల్గా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మనం కూడా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం, ఏ పుస్తకాలు పెడితే ఆ పుస్తకాలు ప్రింట్ చేస్తామయ్యింది. మనం కూడా భోజనం చేస్తాం, అందరు తిన్నట్టుగా ఏది పెడితే అది తింటామయ్యింది. అంటే భక్తులు మిగతా వాళ్ళు చేస్తున్న పనులన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళకంటే భిన్నం, వాళ్ళు కృష్ణుని సందర్భంగా అన్ని చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా కదా, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ప్రభావం చూపేసే అవకాశం ఉండదు. ఏ రకంగా సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండదు. ఆ రకంగా ఎక్కడైతే మనం కృష్ణుడిని నమ్ముకుని మనం కృష్ణుడు శరణు పొంది కృష్ణుడిని మర్చిపోకుండా ఉంటాం, మనకి ఈ ప్రపంచంలో ఎలా మనం సుఖంగా బతకచ్చు, ఎలా మనం కృష్ణుని ఆశ్రయించి మనం ఎలాంటి పాప పనులు లేకుండా ఎలాంటి దుఃఖాలకు లోను కాకుండా మనం జన్మ మృతి బంధం నుంచి బయటపడవచ్చు. సింపుల్. అందుకే కృష్ణుని తెలుసుకోవడం జీవితానికి అంతిమ జ్ఞానము. ఏ రోజైతే మనకు తెలుస్తుందో కృష్ణుని మర్చిపోవడం వల్ల నాకు ఎన్ని సందేహాలు సంశయాలు, నేను కృష్ణుని ఎప్పుడు మర్చిపోకుండా అంటే మనకంతా కూడా క్లియర్ అవడం ప్రారంభం. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, అజ్ఞానం వల్ల హృదయంలో కలిగిన సంశయాల్ని జ్ఞాన ఖడ్గం చే ఛేదించి నువ్వు యోగ సమన్వితుడై అంటే కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని గుర్తుంచుకొని యుద్ధం చేయటకు లేము. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కానీ దాన్ని మనం కర్మ అనడానికి లేదు, దాన్ని పాపం అనడానికి లేదు. ఎందుకంటే కృష్ణుడు ఆదేశం యుద్ధం చేయడం. ఆ రకంగా మనం కృష్ణ మంత్రాన్ని అంటూ ఉంటే భగవంతుడు మన జీవితం నుంచి ఆయన ఏం కావాలంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది. వెన్ యూ చాంట్ హరే కృష్ణ డైలీ రెగ్యులర్లీ, దెన్ యూ విల్ బిగిన్ టు నో వాట్ కృష్ణ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్, వాట్ కృష్ణ వాంట్స్ యూ టు డూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.